విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. సృష్టి యొక్క ఆరంభ విశేషాలన్నీ బ్రహ్మ నారదునికి వివరిస్తూ, అది కూడా తీర్థయాత్రలు పూర్తి చేసి వచ్చిన నారద మహర్షికి వివరిస్తూ, సృష్టి ఆరంభకాలంలో పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి నివాసం కోసమని ఒక గొప్ప పట్టణాన్ని సృష్టించుకున్నాడు అని చెప్పాడు. అది సర్వకాల సర్వావస్థలలో ధగధగా వెలుగుతుంది కనుక ప్రళయకాలంలో కూడా నాశనం కాదు కనుక దానికి కాశీ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ కాశీ పట్టణం అభివృద్ధి చేయడానికి అంబికా సమేతంగా అమ్మవారితో పాటు ఈశ్వరుడు ఆ పట్టణంలోకి అడుగుపెట్టి ఎడమ భాగం నుంచి ఒక పురుషుణ్ణి, కుడి భాగం నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించుకున్నాడు. వాళ్ళే బ్రహ్మ విష్ణువులు. బ్రహ్మని సృష్టికర్తని చేశాడు, విష్ణువుని ఈ సృష్టికి పోషకుణ్ణి చేశాడు. క్రమక్రమంగా సృష్టి పెరుగుతూ ఉంటుంది బ్రహ్మదేవుడి యొక్క సంకల్ప బలంతో. అనేక లోకాలు, లోకాల్లో ఉన్న ప్రాణులు సృష్టింపబడతారు. ఈ సృష్టింపబడిన ప్రాణుల్ని పోషించడం పెద్ద పని, జనాన్ని సృష్టించడం పెద్ద కష్టం కాదు. కానీ వచ్చిన వారికి ఎప్పుడు ఏ వస్తువు అవసరమో తెలుసుకుని ఆ వస్తువునిచ్చి వారిని అనుగ్రహించటం కొంచెం భారమే. ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు అంటున్నారు, కానీ పిల్లల బాధ్యతను ఎత్తికెత్తుకునేవాళ్ళు తక్కువగా ఉంటున్నారు. అందుకే పిల్లలు ఇలా తగలడుతున్నారు. పుట్టించడం కంటే వాళ్ళని పోషించటం, సరి అయిన మార్గంలో పెట్టడం పెద్ద పని. కాబట్టి ఆ పని నీది అన్నాడు విష్ణువుని. ఇప్పుడు విష్ణువుకి ఇంతమంది ప్రాణులు సృష్టించడం కంటే దీన్ని పోషించటం ఎలాగా అని ఒక చింత పట్టుకుందిట. అందులో బ్రహ్మగారు రెచ్చిపోయి సృష్టించమనగానే నాలుగు రకాల ప్రాణులు సృష్టించాడు. ఈ నాలుగు రకాల ప్రాణుల్ని ఉద్భిజములు, అండజములు, జరాయుజములు, శ్వేదజములు అని పిలుస్తారు. అందులో అండజములు అంటే ముందు గుడ్లు పుడతాయి, ఈ గుడ్లు కొంతకాలం పొదగబడిన తర్వాత అందులోంచి పిల్లలు బయటకు వస్తారు. అండము అంటే గుడ్డు, జ అంటే పుట్టినది, అండజము గుడ్డు నుంచి పుట్టినది. ఈ బల్లులు, పాములు, మొసళ్ళు ఇవన్నీ కూడా అండజములు. ముందు గుడ్లు పుట్టి ఆ గుడ్లు పొదగబడిన తర్వాత అందులోంచి పిల్లలు బయటకు వస్తాయి కనుక వీటిని అండజములు అంటారు. సృష్టిలో నాలుగు రకాల ప్రాణుల్లో మొదటివి అండజములు. ఇక రెండవి శ్వేదజములు, చెమట నుంచి పుడతాయి. మీరు ఎప్పుడన్నా చెమట పట్టాక స్నానం చేయకుండా పడుకుంటే అబ్బో మన శరీరం నుంచి ఎంతోమందిని సృష్టించవచ్చు. ఎప్పుడు తలకి స్నానం చేయకుండా చెమట పడితే ఆ తల దూకోకుండా గేదర బాదరగా అట్టే పెట్టుకుంటే, అంటే జుట్టు అంటూ ఉన్నప్పుడులేండి, జుట్టు ఉన్నప్పుడు చెమట పడితే దాన్ని పట్టించుకోకుండా ఉంటే అందులోంచి ముందు పుట్టుకొచ్చేవి పేలు, బరుకు బరుకు గొప్పవాలి, చెమట వల్లే పుడతాయి. మన నెత్తి మీద పుట్టిన ఈ చెమట వల్ల పుట్టే వాటిలో అగ్రస్థానం పేలది. రెండవవి రకరకాల కురుపులు, కురుపుల్లో ఉన్న సూక్ష్మక్రిములు. ఎక్కువ కాలం సరిగ్గా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే, తోముకోకపోతే చెమట బాగా పట్టి ఆ చెమట వల్ల అందులోంచి సూక్ష్మక్రిములు పుట్టి సెగ్గడ్డలని, ఇంకేవో తామరని, పుళ్ళని, ఇలా రకరకాల రోగాలు పడతాయి. ఈ రోగాలన్నీ ఏంటని ఉంటారు, వాటిలో సూక్ష్మక్రిములు ఉన్నాయి, వాటిని కూడా మనమే పుట్టిస్తున్నాం, చెమట ద్వారా పుట్టిస్తున్నాం. చెమట ద్వారా పుట్టే వీటన్నిటికీ శ్వేతజములు అనే పేరు. ఈ నల్లులు కేవలం చెమట వల్లే పుడతాయి. చాలామందికి తెలియదు కానీ మీరు మంచం మీద ఎక్కువ చెమటతో పడుకోండి, వేసవకాలంలో తెగ చెమట పడుతూ ఉండగా మంచం మీద పడుకుంటే ఈ మంచానికి చెమట అంటుకొని అందులోంచి నల్లులు పుడతాయట. ఈ విధంగా చెమట ద్వారా పుట్టేవన్నీ కూడా శ్వేదజములు. శ్వేదము అంటే చెమట, జ అంటే పుట్టుట, శ్వేదజము చెమట నుండి పుట్టినవి. మూడవవి ఉద్భిజ్యములు. విత్తనం ముందు పుడుతుంది, ఈ విత్తనం నేలలో వేశాక, నీళ్లు పోశాక నేలలో పడిన విత్తనం నీటితో కలిసి ఆ మట్టిలో నాని ఉబ్బి ఆ విత్తనం రెండుగా చీలి అందులోంచి మొక్క బయటకు వస్తుంది. ఈ విధంగా ఉద్భిజ్యము భూమిని చీల్చుకుని, విత్తనమును చీల్చుకుని బయటకు వచ్చే మొక్క అని అర్థం అన్నమాట. మొక్కలన్నీ కూడా ఉద్భిజములే. అన్నీ కావు, కొన్ని పాదులు ఉంటాయి. కొన్ని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏ మర్రి మొక్క ఉందనుకోండి, అది గింజలోంచే పుడుతుంది. మామిడి టెంక నాటండి, మామిడి టెంక భూమిలో ఎండిపోయినటువంటి టెంక నానిన తర్వాత ఇలా రెండుగా చీలి అందులోంచి బయటకు వస్తుంది. మొక్క వచ్చిన కొత్త కాలం పాటు రెండు వైపులా ఇంతంత పిక్కలు ఉంటాయి, అవి క్రమంగా రాలిపోతాయి. చింతగింజ వేసి చూసేయండి ఒకసారి కావాలంటే మీకే తెలుస్తుంది, గింజ నానుతుంది నీళ్ళల్లో, నేలలో బాగా నీటిని పీల్చుకొని క్రమంగా రెండుగా చెట్లిపోతుంది, అందులోంచి మొక్క వస్తుంది. ఈ మొక్క పైకి పెరిగే కాలంలో ఈ విత్తనం గింజ రెండు వైపుల రెండు బీజములుగా ఉండి ఇది కొంచెం పైకి వచ్చేదాకా, చెట్టు పెరిగేదాకా దానికి పోషణ ఇస్తుంది. ఈ విత్తనములు ఉన్నాయి రెండు, ఇవి దానికి విటమిన్స్ ఇస్తాయి, ఆహారం ఇస్తాయి. తల్లి తన స్తన్యం ఎలా ఇస్తుందో మొక్క పెరగడానికి బీజములకు రెండు వైపుల ఉన్నటువంటి ఆ విత్తనపు బిందువులు ఆహారాన్ని ఇస్తాయి. ఈ విధంగా మొత్తం మీద విత్తనాల్లోంచి పుట్టేవన్నీ కూడా ఉద్భిజ్యములు. నాలుగవవి జరాయుజములు. అంటే మనము ఆవులు, గేదెలు ఇవన్నీ జరాయుజములు. జరాయుజము అనగా తల్లి కడుపులో గర్భకోశంలో ఉన్న మావి. ఈ మావిలోకి ప్రవేశించిన పురుషుడు పెరిగి, అందుకే పుట్టేటప్పుడు వీడితో పాటు మావి కూడా పుడుతుంది, ఈ నెత్తురు ఈ గడ్డ కూడా పుడతాయి, దాన్ని మావి అంటారు. దానికే సంస్కృతంలో జరాయుజం అని పేరు. అందులోంచి పుడతాయి జరాయు, జ అంటే పుట్టినవి. తల్లి మావి నుంచి గర్భకోశము నుండి ప్రవేశించేవారు సాధారణంగా ఆవులు, గేదెలు, మానవులు, ఈ మేకలు ఇవన్నీ కూడా జరాయుజములు. ఈ విధమైన నాలుగు రకాల ప్రాణుల్ని, మొత్తం నాలుగు రకాల ప్రాణుల్ని మళ్ళీ 84 లక్షల కింద సృష్టించట. పేరుకి జీవులు నాలుగు రకాలుగా పడతాయి. ఈ నాలుగు జీవులు మొత్తం భూమి మీద 84 లక్షలు ఉన్నాయి. అసలు పురాణాల్లోనూ వేదాల్లోనూ ఇంత స్పష్టంగా చెప్పిందని ఇప్పుడు వీళ్ళు తెలుసుకుని, నిజమేనండి ఏ రకంగా చూసినా ఇంచుమించుగా ఆ లెక్క సరిపోతుంది అంటే పూర్తిగా వాళ్ళకి తెలియదు కదా. అందుకని సైన్స్కి తెలియకపోయినా 84 రకాల జీవరాశులు ఉన్నాయి అని మేము ఒప్పుకుంటున్నాం అంటున్నారు ఇవాళ సైంటిస్టులు. ఆనాడే పరమాత్ముని యొక్క అనుగ్రహంతో వేదవ్యాసుడు ఏమీ సందేహం లేకుండా రాసిపారేశాడు. భూమి గోళము అని ఏనాడో చెప్పారు చూడండి. పోతన గారి భాగవతంలో కూడా ఆ లలితాంగి కొనుంగుని బాలుని ముఖమందు జలతి పర్వత వన భూగోళ అన్నారు. ఎక్కడన్నా భూమి బల్లపొరుపుగా ఉందని చెప్పరా, కానీ ఇతర గ్రంథాలన్నీ వాళ్ళ మత గ్రంథాలు భూమి బల్లపొరుగ్గా ఉందన్నాయి. ఇవాళ ఓ భూమి గోళాకారంలో ఉందిట అని నానాయాతన పడి వీళ్ళు తీర్పునిస్తుంటే, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితమే మన పౌరాణికులు భూగోళము అన్నారు. అందులో సూర్యుడు స్వయం ప్రకాశకుడు అని చెప్పేశారు సుస్పష్టంగా. ఇన్ని విశేషాలు ఎన్నో చెప్పారు. అందువల్ల 84 లక్షల అపూర్వ జీవరాశులు ఈ లోకాలు, వీటన్నిటినీ బ్రహ్మగారు క్రమంగా సృష్టిస్తూ ఉంటే ఈ ప్రాణులందరినీ ఆహారంతో పోషించడం ఎలాగా అని విష్ణువునికి అనుమానం పట్టుకుంది. జనం పెరిగిపోతున్నారు, ప్రాణులు పెరిగిపోతున్నాయి, చావు లేదు. చావు లేకపోవడం వల్ల అందరూ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అప్పటికి సృష్టి ఆరంభకాలంలో మృత్యువు లేదు, ఆహారం లేదు, వసతి తక్కువైపోతుంది. దాంతో విష్ణువు స్వామి ఈ జనాలందరినీ ఎలా పోషించను అన్నట్ట. అప్పుడు ఆయన తపము చెయ్యి అన్నాడు. వెంటనే ఆయన తపస్సు చేయడం కోసం కాశీక్షేత్రంలో ఒక అందమైన ప్రదేశం ఎన్నుకున్నాడు. అప్పటికింకా గంగా నది పుట్టలేదు. అందుకని తపస్సు చేసేవాడు రోజూ స్నానము చేసి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని తపస్సు చేయాలి. కానీ కాశీలో జలం లేదు, ఎలాగా? అందుకని వెంటనే చక్రంతో బొర్రున ఒక గొయ్యి తవ్వి ఆ గోతిలో తన చెమట నీరు నింపాడు. తపస్సు చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా మానవుడికి పెట్టినట్టు చెమట పడుతుంది. కాకపోతే ఆ చెమట మన చెమట కాదు, మన శరీరం నుంచి వచ్చిన చెమట పక్కవాడు పిలిస్తే ఏడాది పాటు అన్నం తినలేడు. కానీ శ్రీమన్నారాయణుని శరీరం నుంచి వచ్చిన ఈ శ్రమజలం చెమట అత్యంత పరిమళం, పరమసువాసనతో ఉందిట. ఆ సువాసనతో ఉన్న నీటిని చక్రంతో గొయ్యి తవ్వి అందులో నింపాడు. చక్రముతో గొయ్యి తవ్వడం వల్ల దానికి చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఆయన శరీరం నుంచి పుట్టిన మొట్టమొదటి జలం నారము అని పిలువబడింది. అందరికీ జీవం ఇస్తుంది కనుక దాన్ని నారము అన్నారు. ఈ నారములతో అభిషేకం చేసుకుని తీర్థం తీసుకుని దాంట్లో స్నానం చేసి అక్కడే తపస్సు చేశాడు ఆయన. పూర్ణం వర్ష సహస్రంతు 1000 సంవత్సరముల కాలం కఠోర తపస్సు చేశాడు ఆయన. ఆ తపస్సుకి మెచ్చుకుని కాశికా విశ్వేశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమై అహో ఏమి తపస్సు అని తలలో ఒక్కసారి ఊపాడు. శిరస్సుని కంపింపజేశాడు. కంపనం అంటే ఊపుడు అనమాట. తలకి ఎలా ఊపుతాను సరే గట్టిగా ఆనందంతో ఊపాడు ఆయన. కొందరు రోగంతో ఊపుతారు, కొందరు సంతోషంతో ఊపుతారు. పరమాత్ముడు విష్ణువు యొక్క తపస్సుకి మెచ్చి ఆనందించి టక్కన తల ఊపగానే ఈ కుడి చెవికున్న దుద్దు ఊడిపోయి అక్కడ పడిపోయింది. ఈ దుద్దుని సంస్కృతంలో కర్ణిక అంటారు. అది మణులు తాపడం చేయబడిన కర్ణిక. ఈ మణులు తాపడం చేయబడిన కర్ణిక అక్కడ టక్కన పడగానే దానికి బ్రహ్మ మణికర్ణిక అని పేరెట్టాడు. ఒక పక్కన చక్రతీర్థం, అక్కడే శివుడి యొక్క మణికర్ణిక పడింది కనుక మణికర్ణిక అని పేరు వచ్చింది. ఇలా ఆయన మెచ్చుకుని నీ తపస్సుకి మెచ్చాను, నీకు సకల శక్తులు ప్రసాదిస్తున్నాను, నువ్వు తలుచుకుంటే నన్ను కూడా యుద్ధరంగంలో జయిస్తావు, అంత శక్తి నీకు ప్రసాదించాను, మన ఇద్దరికీ పొరపాటున యుద్ధం వస్తే నువ్వే నన్ను జయిస్తావు, నేను నీ చేతిలో ఓడిపోతాను, ప్రపంచంలో ఎక్కడ చూసినా నీకు గుళ్ళు పెరుగుతాయి, నీ ఆలయాలలో వైభవం ఉంటుంది, వేళకింత భోజనం దొరుకుతుంది, శుభాలు వైభవాలు నీకు ఇచ్చాను, నేను కేవలం బూడితోటిని పంచామృతాలతో అభిషేకంతో సంతృప్తి పొందుతాను అని వరమిచ్చి ఆయనని మొత్తం కాశీక్షేత్రంతో పాటు భువన బ్రహ్మాండాలకి నాయకుడిగా అభిషేకించాడు. అప్పటి నుంచి విష్ణు పోషకుడు మహారాజు అయ్యాడనమాట. ఆ పట్టాభిషేకం కూడా అద్భుతంగా చేశారట. పెద్ద సింహాసనం తీసుకొచ్చారు, సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన్ని, పక్కన లక్ష్మీదేవిని కూర్చోబెట్టి ఓ పక్కన మహానుభావులైన ప్రమదగణాలు గొడుగు ఒకడు పట్టగా చామరం ఒకడు వీస్తూ ఉండగా ఆయన తవ్విన చక్రతీర్థ జలం పట్టుకొచ్చి ఇంకా భువన బ్రహ్మాండాల్లో ఉన్న రకరకాల జలములు పట్టుకొచ్చి ఆ జలములలో సుగంధ ద్రవ్యాలు కలిపి దాంతో విష్ణువులకి పట్టాభిషేకం చేసి కాశీకి సమస్త లోకములకు ఈరోజు నుంచి నువ్వు పోషకుడివి, సమస్త లోకాలని పోషించే బాధ్యత నీది అన్నారు. గోత్రము అంటే పోషించుట, అందుకే అమ్మవారికి గోప్త్రి పోషించునది. పోషించేటప్పుడు అమ్మ ఏ రూపంలో ఉంటుందని చెప్పాము, గోవింద రూపిణి. లలితా సహస్రనామంలో గోప్త్రి గోవింద రూపిణి అంటే అందరికీ అన్నం పెట్టి పోషించేటప్పుడు అమ్మ గోవిందుడు అనే పేరుతో ఉంటుందన్నారు. గోవిందుడికి ఈ గోప్తృత్వం ఇచ్చారన్నమాట, పోషణ భారం ఇచ్చారు. ఆయనకి ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు, వారి వారి అర్హతల్ని బట్టి వారు చేసిన కర్మల్ని బట్టి తగిన ఆహారాన్ని వసతిని ప్రసాదించేవాడు అనమాట. ఏ పని చేయకుండా ఎప్పుడు అలా కూర్చున్నవాడికి ఇవ్వడు ఆయన. శ్రీ మహావిష్ణువు దగ్గర ఒక కఠోర నియమం ఉన్నది, పని చేసామా పనికి తగిన ఫలితం ఇస్తాడు. ఏమి ఇవ్వకుండా ఉట్టిన ఇంట్లో కూర్చుని చేతులు ముడుచుకుని నాకు అన్నీ వచ్చేయాలంటే ఇవ్వట ఆయన. కర్మమునకు తగిన ఫలితమే ఇస్తాడు. కాబట్టి మనం బ్రతుకున్నంతకాలం ఏదో కర్మాచరణ చేయాలి. తమ తమ శరీరముల యొక్క శక్తిని బట్టి పని చేయాలి. అది కూడా శరీర ఆరోగ్యాన్ని బట్టి ఏదో ఒక పని చేస్తే పనికి తగిన ఫలితం ఆయన ఇస్తాడు. ఇలా విష్ణువుని పోషకుణ్ణి చేశాడు. ఆ తర్వాత కాలభైరవుణ్ణి అంతఃపూర్వమే సృష్టించుకున్నాడు ఆయన. నాయన కాలభైరవ, నువ్వు క్షేత్రపాలకుడివి, ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టిన వాళ్ళకి మోక్షం వస్తుంది కనుక ఎవడు పడితే వాడిని అడుగు పెట్టకుండా, అడ్డమైన వాడిని అడుగు పెట్టకుండా అర్హతను బట్టి అడుగు పెట్టనియ్యి అన్నాడు. అప్పటి నుంచి కాలభైరవుడు అడుగు పెట్టే ముందు వ్యక్తుల్ని పరీక్షిస్తాట. ఈ వ్యక్తులు ఎవరు పడితే వాళ్ళు కాశీకి వెళ్ళిపోయి అక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది కనుక ఓ ఇద్దరిని పెట్టాడు. ఒక ఆయన పేరు సంభ్రముడు, ఒక ఆయన ఉద్భ్రముడు. ఈ ఇద్దరు కాలభైరవుడి శరీరం నుంచి పుట్టారు. వీళ్ళని పిలిచి, ఒరే కాశీకి వచ్చిన వాడిని మీరు బాగా పరీక్షించండిరా, పరీక్షలో నెగ్గితే ఆనంద పెట్టండి, కాశీలో ఉండనివ్వండి, పరీక్షలో నెగ్గకపోతే వాడిని మెడబట్టు గెంటే అని అన్నట. అప్పటి నుంచి సంభ్రముడు ఉద్భ్రముడు కాశీనగరంలో అడుగుపెట్టేవాళ్ళు ఏం చేస్తారన్నమాట, రాగానే అక్కడ మనకి అసహ్యం కలిగేటట్టు చేస్తారు. రైల్వే స్టేషన్లో దిగ్గానే తుపుక్కునవడం మీద ఉమ్ముతాడు. కాశీ వచ్చాం కర్మగాలి, ఇదేమిట్రా ఈ ఉమ్ములు ఏమిట్రా అని కాశీని మనం అసహ్యించుకొని తిరిగి వెళ్ళిపోతావా లేదా అని పరీక్షిస్తాడు ఈ సంభ్రముడు. మీరు చూడండి కావాలని, ఈసారి వెళ్ళగానే కాశీ వెళ్ళగానే మీకు ఇలాంటి ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. కాశీలో మేదొమ్మేవాడో, లేకపోతే పరిసెత్తుకుపోయేవాడో, మకాన్ దొరకపోవటమో, గుళ్ళోకి ఎడితేటప్పుడు పటక్కం తోసేవాళ్ళు, ఈ విసుగు తెప్పించేవాడు దొరుకుతారు. ఇంచుమించుగా కలియుగంలో అన్ని క్షేత్రాల్లో అలాగే ఉన్నారనుకోండి. కొంతమంది మహానుభావులు ఏవోలుగా ఉంటే దేవాలయ వ్యవస్థ చాలా బాగుంటుంది. మరికొంతమంది మహానుభావులు ఎక్కడ ఉన్నారంటే, ఇప్పుడు కలియుగం అవడం వల్ల పదవి మీద ఉన్నంత వ్యామోహం భగవంతుని మీద ఉండడం లేదు. ఆలయంలో మాత్రం సరి అయినటువంటి భక్తి అవి లేకుండా అధికారిగా వెళ్ళాడా, దాని ఫలితం ఎప్పుడొకప్పుడు అనిపిస్తాడు. నేను చాలామందిని చూశాను. నేను తక్కినవన్నీ పదవులు వేరు, తక్కిన ఉద్యోగాల్లో పొరపాటు చేస్తే వచ్చే పాపం స్వల్పమైతే దేవాలయాలలో చేసే పొరపాటు వల్ల వచ్చేటటువంటి పాపం ఎక్కువగా ఉంటుందిట. ఎవడ పడితే వాడు దేవాలయం సొమ్ము ఇష్టం తోటి తినేస్తే ఎంత నష్టం అనుకుంటారండి మీరు? రామాయణం ఉత్తరాఖండలో గొప్ప కథ ఉంది. ఒకసారి రామచంద్ర ప్రభు, రామాయణ ఉత్తరాఖండలో కథ, పైగా అక్కడ కథ ఇక్కడ కథ కదా, వాల్మీకి రాసిన కథ. రాముడు సభాభవనానికి ఎదురుగుండా ధర్మఘంట కట్టాడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరికైనా కష్టం వస్తే ఈ గంట మోగిస్తే రాముడు స్వయంగా వచ్చి నాయన నీకేమిటి కష్టం అని తెలుసుకుని ఆ కష్టాన్ని తీర్చేవాడు. కానీ ఒట్టిన ఎవడన్నా గంట కొడితే మాత్రం వాడి నెత్తి మీద ఒట్టిగా కొడతారు, అనవసరంగా గంట కొట్టకూడదు. చనువిచ్చాడు కదా రాముడు అని ఎప్పుడు పెడితే అర్ధరాత్రి వచ్చి గురువుగారండి మంచినీళ్ళు తాగుతారా అంటే ఒళ్ళు మండదు మరి. అందుకని ఆచితూచి పని చేయాలి. చనువు వేరు, ధర్మం వేరు. కష్టం వచ్చినవాడు, తీవ్రమైన కష్టం, అది కూడా రాజు తప్ప మరెవరూ తీర్చలేరు అనుకున్నంత కష్టం వచ్చినప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తక్కినవాడు ధర్మాధికారులకి చెప్పుకుంటే చాలు అన్నాడు రాముడు. దాంతో ఆ గంటని అక్కడ పెట్టినా ఎవడూ పెద్దగా మోగించలేదు ఎప్పుడు రాముడి కాలంలో. ఒకరోజు రాముడు సభలో ఉండగా ఠంగన గంట మోగింది. ఎన్నాళ్ళకి గంట కట్టిన చాలా కాలం తర్వాత ఈ గంట మోగింది, ఎవరు కొట్టారో తీసుకురండి అన్నాడు రాముడు. వెంటనే కాపలా వాళ్ళు భటులు బయటికి వెళ్ళారు. తీరా చూస్తే గంటను కొడుతున్నది ఒక కుక్క. ఆ కుక్క కొంచెం భయంకరంగానే ఉంది, నల్ల కుక్క. దాని మూతి మాత్రం పగిలిపోయి నెత్తురు గారిపోతుంది. వెంటనే వాళ్ళు కుక్కను లోపలికి తీసుకొచ్చారు. ఆ గంట ఎవరు కొట్టినా లోపలికి తీసుకురమ్మని రాముడు ఆజ్ఞ. అది కుక్క అనక్క మనిష అనేది కాదు, గంట కొట్టారు అంటే ధర్మం కోసం వచ్చారు, వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకురావాలి. అందుకని ఆ గంట కొట్టిన కుక్కని కాపలా వాళ్ళు లోపలికి తీసుకొచ్చారు. ఇప్పుడు రాముడు తెల్లబోయి, మనుషులైతే మీకేం కష్టం వచ్చింది, ఎందుకు గంట కొట్టారని అడుగుతాను, కానీ వచ్చింది ప్రొఫెసర్ సునకారావు. సునకారావు గారికి మనం మానవుల యొక్క భాష రాదు, దీన్ని ఎలా అడగడం అన్నాడు ఆయన. అప్పుడు ఆ కుక్క, రామచంద్ర నేను మానవ భాషలో మాట్లాడగలను అంది. అయితే గొడవ లేదు అమ్మాయ, ఇక ఈ కుక్కతో తంటలేదు అనుకున్నాడు ఆయన. పూర్వం కుక్కలు కూడా చక్కగా తెలుగులో మాట్లాడేవండి, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడలేదు కానీ, కానీ పూర్వం చక్కగా కుక్కలు కూడా హాయిగా మాట్లాడేవి. కుక్క కూడా భౌభౌ అంటుంది, అసలు మేక కూడా మేమేమే అంటుంది, అమ్మా అమ్మే అంటుంది. అది మేమే కాదు, అది అమ్మే అమ్మే అంటుంది అనమాట. అంబా అంబా అంటుంది ఆవు. ఒక్క మానవులు మాత్రం మమ్మీ డెడ్డీ అంటున్నారు. ఇది కర్మ. కానీ పూర్వం చక్కగా కుక్క అలా మాట్లాడగానే రాముడు సంతోషించి, అయితే ఇప్పుడు నీ కష్టం ఏమిటో చెప్పుకున్నాడు. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పాడుబడిన సత్రంలో ఉంటున్నాను. మీ వాళ్ళు పాత సత్రాల స్థానంలో కొత్త సత్రాలు కట్టారు. పాత సత్రాలు ఎవరికైనా ఉపయోగపడతాయని కూల్చకుండా వదిలేశారు. ఆ పాత సత్రంలో నేను మకాం పెట్టి ఏదో దొరికింది తింటూ ఉంటాను. కుక్కను నేను నా జాతి లక్షణంతో ఏది దొరికితే దాన్ని తెచ్చుకొని నాకు తింటూ ఉంటాను. ఇంతలో ఒక ముష్టివాడు, ఒక సన్యాసి వచ్చాడు. యాచనతో బతికే సన్యాసి, భిక్షుకుడు వచ్చాడు. నేను అసలు వాడిని ఏమీ చెయ్యలేదు, అరవలేదు, అయినా పటుక్కని చేతిలో కర్రతో నన్ను కొట్టాడు. నా మూతి పగిలిపోయింది, నెత్తురు వచ్చేస్తోంది, తట్టుకోలేకపోతున్నాను ఈ బాధను. నేను మూతి పగలడం వల్ల ఆహారం తినలేకపోతున్నాను, అన్యాయంగా నన్ను కొట్టిన ఆ సన్యాసిని శిక్షించండి అంది. నీ వెర్షన్ నువ్వు చెప్పావు, మరి వాడి వెర్షన్ కూడా తెలుసుకుని కదా శిక్ష వేయాలి, కాబట్టి వాడిని కూడా పిలిపిస్తాను అని రాముడు వెంటనే భటుల్ని ఆ పాత సత్తరం దగ్గర ఉన్న సన్యాసిని తీసుకురన్నాను. కానీ వాళ్ళు క్షణాల్లో తీసుకొచ్చారు. సన్యాసి రావడంతో రాముడికి వినయంగా దండం పెట్టాడు, కంగారు పడి. ఆ యావా ఈ కుక్కను అన్యాయంగా కొట్టావని చెబుతుంది కుక్క. కుక్కని ఎందుకు కొట్టావు, అది ఏమన్నా కరవడానికి వచ్చిందా, మురిగిందా, లేక నువ్వు ఒట్టినే కొట్టావా, నిజం చెప్పాను కానీ రామా నీ ముఖం చూసాక అసత్యం ఎక్కడ పడతాను, నిజమే చెప్పేస్తున్నాను, నిజంగా కుక్క మొరగలేదు, కదలలేదు, నా మొహంకి చూసింది, దాని మూతిని చూస్తే నాకు భయం వేసింది, పైగా ఇంకొక కారణం కూడా ఉంది వాళ్ళని కొట్టడానికి. పొద్దుటి నుంచి నేను ముష్టి కడితే ఏ ఇంటికి వెళ్ళినా చీ పో లేదు అంటున్నారు. దాంతో ఇవాళ ముష్టి దొరక్క విసిగిపోయి ఉన్నాను. ఆ విసిగిపోయిన కోపం కొంత ఈ కుక్కను చూస్తే భయం వేయడం వల్ల అనవసరంగా దాన్ని కొట్టాను. అదేమి అరవలేదు, కరవడానికి మీదకి రాలేదు, కానీ కోపంతో కొట్టేసిన వాటి నిజమే, తప్పును అదే అని ఒప్పుకున్నాడు. తప్పు ఒప్పుకున్నాడు కదా, కాబట్టి పెద్దగా దీని గురించి ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు అని ధర్మాధికారులకేసి తిరిగి, ధర్మాధికారులారా ఇప్పుడు ఈ సన్యాసికి ఏం శిక్ష వేద్దాం అన్నాడు రాముడు. రాముడు ఏది చెప్తే అదే ధర్మమా, అయినా ధర్మాధికారులకేసి తిరిగి ఏమి శిక్ష వేద్దామనగానే వాళ్ళు అన్నారు, కుక్కగారు ఎలాగో మాట్లాడుతున్నారు కదండి, దానికే ఇచ్చేద్దాం ఈ శిక్ష వేసే విధానం, కాబట్టి కుక్కనే అడగండి అన్నారు. ఇప్పుడు రాముడు కుక్కకేసి తిరిగి, ప్రొఫెసర్ సునకారావు సునకారావు, ఈ కనకారావు గారికి ఏం వేద్దాం శిక్ష, నిన్ను కొట్టాడు కదా అనగానే, ఇతనికండి ఇక్కడికి దగ్గరలో ఒక 40 మైళ్ళ దూరంలో కాలంజరము అని ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో 100 కోట్లకి పైబడిన ఆస్తి కలిగిన ఒక గొప్ప దేవస్థానం ఉంది, ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసేయండి అంది. అసలు ఆ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వెళ్ళడానికి అందరూ గిజగిజలాడిపోతారు, రికమెండేషన్లు అండి, హై లెవెల్లో రికమెండేషన్లు, అంత గొప్ప దేవస్థానం. ఇప్పుడు మనకి కలియుగంలో కొన్ని కొన్ని దేవస్థానాలకి అధ్యక్షుడిగా వెళ్ళడానికి చూసారా ఎలాగ మనం గిజగిజలాడుతున్నామో, అలాగే ఆ రోజుల్లో దానికోసం ప్రయత్నిస్తారట. అటువంటి దానికి కుక్క వీడిని డైరెక్ట్గా చైర్మన్ చేయమనగానే ఆ భిక్షుకుడికి మతిపోయింది, కళా నిజమా అని కింద పడిపోయాడు ఫిట్ వచ్చి. హఠాత్తుగా ఆనందం కలిగితే స్పృహ తప్పిపోతారట, వాడు మొహం మీద నీళ్లు తెల్లారంతాను, ఏమిట్రా పడిపోయామంటే ఇది కలో నిజమో తెలియట్లేదండి బాబోయ్, నేనేమిటి ఆ పీఠానికి ధర్మాధికారిని ఏమిటి అనగా, ఏమోలే కుక్కగారు విధించారుగా శిక్ష, ఎవరక్కడ ఆ ఆలయానికి ధర్మాధికారిగా వెళ్ళేవాడు పల్లకీలో ఓహో అని ఊరేగుతూ మహావైభవంగా వెళ్ళాలని వీడికి వైభవం ఏర్పాటు చేసి వీడి పట్టుకుపోయి చైర్మన్గా ఆ సీట్లో కూర్చోబెట్టేయండి అన్నాడు రాముడు. అందరూ ఊరేగింపుగా మండి పట్టుకుపోయారు. ఈ జనాలందరూ చూస్తున్న వాళ్ళందరికీ మతిపోయింది, ఇదేంటండి ఒక మహాపాపం చేసి కుక్కను కొట్టిన వాడిని తీసుకెళ్ళేమో చైర్మన్ని చేస్తున్నారు, రేపటి నుంచి ఈ జనాలందరూ కుక్కలు, అప్పుడు వాళ్ళందరికీ కూడా దేవాలయంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్లు చేసేస్తారేమో, ఇది తప్పుడు తీర్పు కదా, ఈ కుక్క ఎందుకు తీర్పిచ్చిందో రామా నువ్వైనా వెనక ముందు ఆలోచించద్దా అన్నారట సభలో కూర్చున్న పౌరులు. అప్పుడు రాముడు నవ్వుతూ, నన్నెందుకు అడగడం, మాటలు నేర్చినటువంటి సునకాన్నే అడగండి, కుక్కనే అడగండి అనగానే అందరూ కుక్కకేసి తిరిగి, కుక్కారో కుక్కారో దెబ్బ వల్ల ఏమన్నా నీకు తేడా వచ్చిందేమో, బుర్ర పగిలిపోయి పిచ్చెక్కి ఇలాంటి తీర్పిచ్చావంటే నాకేం పిచ్చెక్కరా, నేను చెప్పేది వింటే మీకే పిచ్చెక్కుతుంది అందుట, ఏమిటన్నారు వాళ్ళు, నేను గడిచిన 1000 జన్మల క్రితం ఆ కాలంజర పట్టణంలో ఉన్న ఆ దేవస్థానానికి నేనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ని, అక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు డబ్బులు ఇష్టమవుతున్నట్టు తినేశాను, షాపులు ఎవడకు పడితే వాడికి ఫ్రీగా అద్దెకి ఇచ్చేసి వాడి దగ్గర ఆ డబ్బేమో దేవస్థానానికి అడగకుండా నేను దిగబింగాను. ఒక పాపం కాదు, ఇక ఎప్పుడు పులిహార ప్రసాదం చేసినా వచ్చిన భక్తులకు ఒక మెతుకు పెట్టి మిగతా పులిహార అంతా పట్టుకుపోయేవాడి ఇంటికి, నేను నా కుటుంబం మావాళ్ళు తినడమే కానీ బయటవాడికి పెట్టలేదు. అయ్యా ఆ దేవాలయంలో ఆదాయాన్ని ఇష్టం వచ్చినట్టు తిని నగలు చేయించుకుని మహాపాపాలు చేసి ఇలా ఈ బంగారమును దిగబ్రింగాను 1000 జన్మల క్రితం, ఆ పాపానికి చచ్చి నరకానికి వెళ్ళి నానాయాతనలు అనుభవించాను, అక్కడి నుంచి ప్రతి జన్మలో కుక్కయి పుట్టడం, ఆ కుక్కలే దారుణమైన శిక్షలు అనుభవించావడం, ఇలా 1000 జన్మలు కుక్క జన్మ ఎత్తి, ఇది 1001 జన్మ, ఇది ఇంకో 1000 జన్మలు ఎత్తితే కానీ ఈ కుక్క జన్మ నుంచి విముక్తి కాదు, దేవాలయం సొమ్ము నష్టం, ఇష్టం వచ్చినట్టు తినేస్తే అక్కడ సక్రమంగా పూజలు చేయించకపోతే 2000 జన్మలు కుక్క జన్మ ఎత్తుతారట, 2000 జన్మలు. కుక్క చెప్పిన మాట రామాయణంలో కథ పైగా ఇది, పోనీ ఇంకోటి రాస్తే మరి నమ్మలేం మనం, పైగా ప్రతి జన్మలో కుక్కగా పుట్టడం, ఎవడో ఒకటి దాన్ని కొట్టడం, కొట్టగా కుళ్ళిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయేదిటండి, దేవాలయం సొమ్ము అడ్డంగా తిన్న పాపానికి నేను ఇన్ని కుక్క జన్మలు ఎత్తాను, వీడు ఉట్టినే నా మూతి పగలగొట్టినవాడు పాపాత్ముడు, వీడు నాకంటే రెట్టింపు తింటాడు, నాకు 2000 జన్మలు, వాడికి కనీసం 5000 జన్మలు వస్తాయి, ఎంతకంటే శిక్ష ఏం కావాలి, పైగా ఆ కుక్క జన్మలో పూర్వజన్మ గుర్తుంటుంది టండోయ్, అదో సమస్య, అసలు ఏమి గుర్తు లేకపోతే అయ్యో ఎందుకు కష్టం వచ్చింది అనిపిస్తుంది, ప్రతి జన్మలో నాకు పూర్వజన్మ గుర్తుండేది, అందుకే నేను చేసిన పాపాలు తలచుకొని తలచుకొని వగచి వగచి కుమిలిపోయాను,
వాడికి అదే శిక్ష. అనగానే రాముడు చూశారా, భగవంతుడి సేవకి నియోగించబడిన వాళ్ళం మనం. సేవ చేయకుండా సేవు చేసామంటే దేవుడికి, ఆ తర్వాత మన్నెవడో సేవు చేయడు, అర్థమయ్యిందా అని రాముడు హెచ్చరిక చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాము, ఇన్ని రకాలైనటువంటి జీవరాశులను మనం అక్కడికి అడుగు పెడుతున్నాం. ఈ అడుగు పెడుతున్నటువంటి వాళ్ళందరినీ ఈ సంభ్రముడు అనే పేరుతోటి ఒకరిని పంపించి కాలభైరవుడు పరీక్షిస్తాడనమాట. ఈ పరీక్షలో మనం నెగ్గాలి, నెగ్గకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అనమాట. ఏదో ఒక పరీక్ష పెడతాడనమాట, చికాక్ కలగడానికో, అసహ్యం కలగడానికో, డబ్బులు పోతే బాధ కలగడానికో ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు ఈ సంభ్రముడు. సంభ్రముడు అనేవాడు పెట్టే పరీక్షలో మనం భయపడకుండా ఉంటే, ఇది శివుని యొక్క పరీక్ష అని గ్రహిస్తే టక్కనప్పుడు ఉద్భ్రముడు మళ్ళీ ఉపకారం చేస్తాడు. అంటే సంభ్రముడు చెప్పులు పోగొడితే, ఇది శివుడి పరీక్ష అని నువ్వు నమ్మి బాధపడకుండా ఉంటే, పోయిన చెప్పులు పాత చెప్పులు అయితే కొత్త చెప్పులు వస్తాయి, నీకు ఎలాగో వస్తాయి మొత్తం మీద. ఎవడో పట్టుకొచ్చి, అయ్యా బాబు బాబు మీకు పుణ్యం ఉంటుందండి, 10 రూపాయలకి చెప్పులు అమ్ముతున్నానండి, కొత్త చెప్పులు అంటే సీల్డ్ చెప్పులు 10 రూపాయలకు అమ్ముతాడు మీకు. అంటే భగవంతుడు పోయిన దానికి అశేషముగా ఇబ్బడి ముబ్బడిగా మళ్ళీ నీకు ఉద్భ్రముడి ద్వారా ఇప్పిస్తాడు. ఎప్పుడు సంభ్రముడు పెట్టిన పరీక్షకి బాధపడకుండా ఉంటే. కాశీలో ఉన్నంత వరకు ఏదో చిక్కులు ఎదుర్కొంటామండి, చిక్కుల్లోంచి మళ్ళీ బయటపడతామండి. చిక్కులు పెడతాడు, చిక్కులు తొలగిస్తాడు. ఆ ఇద్దరు, ఒకడు సంభ్రముడు ఒకడు ఉద్భ్రముడు అనమాట. మీరు చూడండి, కావాలంటే ఓ 9 రోజులు ఉండి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇలాంటి సంభ్రమోద్భ్రముల్ని కాలభైరవుడు పంపి కాశీ ముక్తి నివాస క్షేత్రం, ఇక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది, మోక్షం పొందడానికి అర్హులు ఎవరో కారో జనులు వాళ్ళని మీరు పరీక్షించండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళన్నారు, ఎవరిని పరీక్షించాలి ఎవరిని పరీక్షించకూడదు అన్నారు. అంటే ఎక్కువ పరీక్షించటం శివుడి మీద భక్తి లేకుండా కేవలం మొక్కుబడిగా వచ్చిన వాళ్ళని పరీక్షించండి. లింగవేదిర్ మహాదేవి లింగం సాక్షాన్ మహేశ్వర, శివలింగాన్ని చూడగానే పానవట్టం అమ్మవారని, లింగం శివుడని అతిభక్తితో వచ్చి అనుక్షణం హరహర మహాదేవ విశ్వనాథ శివశివ, ఇక్కడ ప్రతి లింగ రూపంలో నువ్వే ఉన్నావు అని శివనామస్మరణం చేసేవాడిని మాత్రం అట్టే పరీక్షించకండి. అంటే భగవన్ నామస్మరణం భక్తితో చేసేవాడిని మాత్రం పరీక్షించకండి, తక్కిన వాడిని పరీక్షించండి అనగా, వాళ్ళు అప్పటి నుంచి ఏం చేశారట, వీలున్నంత వరకు అక్కడ స్మరణ చేసేవాళ్ళు ఎక్కువ బాధ పెట్టరట. అందుకే కాశీలో ఉన్నంత వరకు ఏం చేయాలన్నమాట, ఏదో ఒక భగవన్ నామం. కాశీలో కేవలం శివుడే తలుచుకోక్కర్లేదండి, కాశీ విశ్వేశ్వరుడు చాలా మహా అవ్యాజ కరుణామూర్తి. శివశివ విశ్వనాథ హరహర అన్న సంతోషిస్తాడు, రామారామాన్న సంతోషిస్తాడు, అన్నిటికీ మించి ఆయనకి గోవిందుడు అంటే బాగా ఇష్టం. కాశీలో గోవింద స్మరణ చేసేవాడిని ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడట. అందుకే కాశీలో భజ గోవిందం రాశాడు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు భజ గోవిందం స్తోత్రం ఎక్కడ రాశారు మీకు తెలుసుగా, కాశీలో. కాశీలో ఒక పండితుడు డుకురుణకర నేను వ్యాకరణం చదువుకుంటుంటే, రిటైర్ అయ్యి చావడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా వ్యాకరణం చదువుకుంటావురా, నీకు మరణం వస్తుంటే కాబట్టి గోవింద అనుకోరా బాబు అని అక్కడ రాశాడు. చాలామంది గోవింద అండం ఏమిటండి కాశీలో, శివశివ అనకుండా శంకరుడికి మతిపోయి రాశాడా అన్నారు. కాదు నాయన, కాశీకి పోషకుడిగా గోవిందుడు పెట్టాడు, గోవిందుడు గోప్త్రుడు అని చెప్పాం కదా ఇందాక మీకు, పోషకుడు. ఈ పోషకుడు అంటే ఆయనకి చాలా అభిమానం, అందుకని నా నామస్మరణం కంటే మా గోవిందుడిని తలుచుకుంటే కాశీలో ఉన్నవాడికి తొందరగా ముక్తిప్పిస్తాను అన్నాడు ఆయన. అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అన్నాడు అనమాట ఆయన. ఇలా మీకు కాశీ వెళ్ళినప్పుడల్లా వీలున్నంత వరకల్లా హరినామస్మరణ హరనామస్మరణ ఇవి మర్చిపోకుండా చేయటమే ప్రథమ కర్తవ్యం. కాశీకి వెళ్ళిన వాడికి కర్తవ్యం అదనుకోవాలన్నమాట. అనగానే, అయితే నాకు శివపూజ విధానం చెప్పు అన్నాడు. ఇదంతా చెబుతున్నాడుగా బ్రహ్మే చెబుతున్నాడు. కాశీకి విష్ణు పోషకుడని, క్షేత్రపాలకుడు కాలభైరవుడని, కాలభైరవుడు సంభ్రమోద్భ్రముల్ని పెట్టాడని, వాళ్ళ బాధ నుంచి మనం తప్పించుకోవాలంటే నామస్మరణ ముఖ్యమని చెప్పగా, శివలింగ పూజా విధానం చెప్పు మాకు. ఏ క్షేత్రానికి వెళ్ళినా లింగాన్ని పూజించాలి, ఇంట్లో కూడా పూజించడం చాలా మంచిదన్నావు. ఇందులో ఏ రోగం ఏ బాధ ఏది తొలగడానికి ఏ లింగాన్ని ఎలా పూజించాలో చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు, దారిద్ర్యం రోగ దుఃఖం చ పీడనం శత్రు సంభవం పాపం చతుర్విధం తావద్ యావన్నార్చయతే శివం. దారిద్ర్యం రోగం
దుఃఖం, శత్రుపీడ అని నాలుగు రకాలు మానవులకి కష్టాలు ఉంటాయి. దారిద్ర్యం, రోగ, దుఃఖంచ, పీడనం, శత్రు సంభవం. చాలా స్పష్టంగా అర్థమైపోతుంది మీకు శ్లోకానికి అర్థం. మానవులకి అన్నిటికంటే భయంకరమైన కష్టం దారిద్ర్యం. ధనము లేకపోవటం అంత బాధ మరొకట్లేదు. అది లేకపోతే మంచి పనులు చేయలేరు. గట్టిగా తిండి తినడానికి ఉండదు. ఇప్పుడు మీ అందరికీ కాశీ వెళ్ళాలని ఉంది, లేదా ఏదో శ్రీలంక వెళ్ళాలని ఉంది, ఇంకో క్షేత్రానికి వెళ్ళాలని ఉంది. వెళ్ళాలంటే డబ్బు కావాలిగా ఎంతో కొంత. అది లేకపోతే ఏ యాత్ర చేయలేం. భోజన యాత్ర సాగదు, అసలు జీవన యాత్రే సాగదు. కాబట్టి అన్నిటికంటే మహాదుఖం దారిద్ర్యం. శంకరాచార్యులు వారు చెప్పిన దాంట్లో అనాయాసేన మరణం వినా దయ్యేన జీవితం అన్నాడు ఆయన. మనం సుఖంగా జీవించాలి. ప్రాణం పోయేటప్పుడు ఏ కష్టము లేకుండా ఎక్కువ కాలం మంచం మీద పడి మలమూత్రాలు విసర్జిస్తూ ఆసుపత్రి పాలైపోయి ఇతరుల చేత చాకరీ చేయించుకుంటూ చావడం అంత బాధ మరొకట్లేదు గనక సుఖంగా కూర్చునివాడు కూర్చున్నట్టు పోవాలి. అనాయాస మరణం అవసరం. వినా దయ్యేన జీవితం. ఎప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది ఇవ్వండి, ఈ పూట నాకు ఈ కష్టం వచ్చింది, ఈ డబ్బు లేకపోతే ఉండలేను అని యాచించే దుస్థితి రాకూడదు. దయ్యము లేకుండా సుఖజీవనం సాగించటానికి కావలసిన ధనం కావాలి. దేహాంతే తవ సాయుజ్యం, శరీరం విడిచిపెట్టాక నీలో కలిసిపోవాలి. ఈ మూడు కూడా దేహిమే పార్వతీపతే, నాకు ఈ మూడు ప్రసాదించు పార్వతీ వల్లభ అన్నాడు ఆయన. ఇది ఇంచుమించుగా అందరికీ అవసరమే. అందరికీ అవసరమైన వాటిల్లో చివరిలో అనాయాస వరణం చాలా అవసరం. అందుకని ముందు దారిద్ర్యం, రెండవది రోగం, మూడు దుఃఖం, నాలుగు శత్రువులు బాధ. మనకి ఈ మూడు లేకపోవచ్చు, దారిద్ర్యం, రోగం, దుఃఖం లేకపోయినా ఈ శత్రువులు ఏదో రకంగా వస్తూనే ఉంటారు. శత్రువుల్ని మాత్రం మనం అంత తేలిగ్గా వదిలించుకోలేము. ఎంత మంచివాడికైనా శత్రువు ఉంటాడు. రాముణ్ణి తిడతారు, కృష్ణుణ్ణి తిడతారు, ఇక మిమ్మల్ని నన్ను తిట్టడంలో ఆశ్చర్యం ఉంది. ఆఖరికి మన పురాణాల్లో కూడా డజలై కొట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది దుర్మార్గులు పని కట్టుకున్నారన్నమాట. వాళ్ళకి ఏం పని ఉండదు. వీళ్ళకి ఏదో రకంగా తిని పాడు చేయటమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఎంత గొప్పవాడికైనా శత్రుపీడం ఉంటుంది. ధర్మరాజుకి శత్రుపీడం ఉంటుంది, అధర్మరాజుకి శత్రుపీడం ఉంటుంది. ఈ నాలుగు విధములైనటువంటి పీడలు మహాపాపముల వల్ల వస్తాయి. ఈ నాలుగు ఎలా తొలగుతాయి? మహాదేవుణ్ణి భక్తితో తొలగిస్తే పోతాయట. మాట వరసకు కూడా మనస్సులో అవిశ్వాసం లేకుండా భగవంతుడిని పూజించాలి. పూజించే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే పూజ చేసినప్పుడు అనుమానం మళ్ళీ అన్నవాడు పీగుతూ ఉంటుందన్నమాట. ఇది నిజమా కాదా, ఇది నిజమా కాదా అనుకోవడం వల్ల, అవిశ్వాసం వల్ల మానవుడికి పొందవలసినటువంటి స్థితి రావడంలా, రావలసిన సుఖం రావడంలా. ఒక్క మంత్రం భక్తితో చేస్తే చాలు అంటే కొన్ని వందల మంత్రాలు చేయటం ఎందుకు అసలు చెప్పండి. మీరు జీవితంలో ఏదన్నా ఒకటి చెయ్యాలి. ఇది మానేసి అది ఒక క్షణమేమో జపం అంటాడు, మళ్ళీ అంతలోనే జపం మానేసి క్రియాయోగం అంటాడు, ఇంకాసేపు అయ్యాక నిష్క్రియాయోగం అంటాడు, ఓసారి ఇంకోటి అంటాడు. ఇన్ని రకాల మార్గాల్లోకి వెళ్ళటం వల్లే మానవులు దెబ్బతింటున్నారు. ఏదో నీకు నచ్చిన ఒక గురుణ్ణి పట్టుకో, నచ్చిన ఒక్క మంత్రం కడదాకా విడిచిపెట్టకుండా అత్యంత భక్తితో చెయ్యాలి. చేసేటప్పుడు అనవసర ప్రసంగం చేయకూడదు. ఈ సాధనకులకి ఇతరులతో ఎక్కువ మాట్లాడడం వల్ల మొత్తం ఫలితమంతా పోతుందట. అందుకే సత్సంగం చెయ్యండి అన్నారు. సత్సంగం అంటే ఇతరులలో ఉన్న మంచిని మాత్రమే తీసుకునే మహానుభావులతో స్నేహం అన్నమాట. ఈ నలుగురు చేరతారు సత్సంగం అని, చేరు అక్కడి నుంచి ఇదిగో వాడు జంతికలు తిన్నాడు, ఈ పూట వీడు గొంతుకులో ఇలా ఉంది, వీడు మెంతి మజ్జిగ తాగాడు, వాడు నీ గురించి ఇలా అన్నాడు, వీడు నీ గురించి ఎలా అన్నాడు, ఇవి చెప్పుకుంటే సత్సంగమా? ఇంత దరిద్రం మరొకట్లేదు. దీనికి పిసునత్వము అని పేరు. ఇతరుల మీద లేనిపోని చెప్పుకునేవాళ్ళు ఉంటారు. ఇక్కడ అక్కడక్కడ చెప్పేవాడు కొంతమంది పని ఇదేనండోయ్, ఈ అబ్బాయి ఈ పని చేశాడని ఆ అబ్బాయికి చెబుతారు, ఆ అబ్బాయి ఈ పని చేశాడని వీడికి చెబుతారు. దీనికి పిసునత్వం, తెలుగులో కొండెములు చెప్పుట. పిసునత యద్యస్థికిం పాతకైహి. ఈ ఇతరుల మీద నేరాలు చెప్పడం అనే ఒక్క లక్షణం ఉంటే, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చెప్పడం అనే ఒక లక్షణం ఉంటే ఇంతకంటే వేరే పాపములు చెయ్యవలసిన అవసరం లేదు. సమస్త పాపాలు అందులో ఉన్నాయట. పిసునత యద్యస్తి కిం పాతకై. వేరే పాపాలు ఎందుకు? ఒకడి మీద నేరం చెప్పావుగా, అదే మహాపాపం. అందుకే వీలున్నంత వరకు ఇతరుల గురించి నేరాలు చెప్పడం అంత దరిద్రం మరొకటి లేదనమాట. తొలగించుకోవాలి. అలా తొలగించుకుని శివుణ్ణి పూజిస్తే వాడికి ఈ లోకంలో సకల శుభాలు కలుగుతాయి, మరణించాక ముక్తి కలుగుతుంది, వచ్చి తీరుతుంది. లేవగానే ఇప్పుడు చెప్పాడు శివలింగార్చన చేసేటటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి. లేవడంతో శివశివ శివశివ అనుకుని చేతులు ఒక్కసారి ఇలా నలుపుకుని తన చేతులు చూసుకోవాలి. అప్పుడే అద్దం లాంటివి చూడాలి తప్ప లేవగానే ముందు అద్దాలు లాంటివి చూడకూడదట. హస్తదర్శనం కుర్యాత్, ముందు లేవగానే హస్తదర్శనం చేసుకోవాలి. చకచక కాలకృత్యాదులు తీర్చుకొని ఎక్కువ ఆలస్యం లేకుండా స్నానాధికారులు పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యాన్ని బట్టి స్నానం చేయమన్నాడు. నీకు ఆరోగ్యం సహకరిస్తే చన్నీళ్ళు, చన్నీళ్ళు స్నానం చేస్తే కన్నీళ్ళు వస్తాయి అనుకున్నప్పుడు వేన్నీళ్ళు చేయి పర్వాలేదు. ఆ తర్వాత మనస్సుని సుస్థిరం చేసుకోవాలి. నేను ఈ అర్చన చేసుకుంటాను కాసేపు, ఓ పావు గంటో 20 నిమిషాలు నీ సమయాన్ని బట్టి ఇంతసేపు అర్చన చేస్తానని ఒక నియమం పెట్టుకో. రోజు నియమం ప్రకారం ఆ సమయం తప్పకుండా అర్చన చేయాలి. దానికి నియమము అని పేరు. ఒక్క 10 నిమిషాలు 12 నిమిషాలు కేటాయించుకో. వేళ తప్పకుండా ఆ సమయంలో అర్చన చేసుకో. చేసిన కాసేపు మనస్సు సుస్థిరం కృత్వ పూజాగారం ప్రవిశ్యచ పూజా విధిం సమాధాయ శ్వాసనేహ్యుపవిశ్య వై. మీ మనస్సుని సుస్థిరం చేసుకో. ఆ కాసేపు ఇంక దేన్ని పట్టించుకోకు. నాకు ఆఫీస్ వస్తోంది, హడావడైపోతుంది అనేవన్నీ కాసేపు తీసి పక్కన పారాయి. నీ మనస్సు ఆ 1/2 గంట 10 నిమిషాలు కనీసం 5 నిమిషాలు ఆ దేవుడి మీద లగ్నం చేయి. పూజాగారంలో ప్రవేశించు. యథాశక్తిగా అర్చన చేయి. అర్చన చేసేటప్పుడు ముందు ప్రథమంచ గణాధీశం, ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించు. ఆ తర్వాత ద్వారపాలకులు ఎప్పుడూ ఉంటారు, శివుడికి కానీ విష్ణువుకి కానీ. ఇప్పుడు చెప్పేదంతా శివలింగార్చన కాబట్టి శివుడి యొక్క ద్వారపాలకుల్ని అక్కడ లేకపోయినా ఉన్నట్టుగా భావించి శివలింగమునకు ఎడమ వైపున కుడి వైపున 2 పువ్వులు పెట్టు. ఈ 2 పువ్వులు ద్వారపాలకులకి జయ విజయులకు అందుతాయి. ఆ తర్వాత దిక్పాలకుల్ని తలుచుకో, నవగ్రహాలని తలుచుకో. ఆచమనం చెయ్యి, సంకల్పం చెప్పుకో. ఇదంతా 5 నిమిషాల లోపే అయిపోతుంది. ఒక పువ్వు గణపతికి పెట్టు, ద్వారపాలకులకి శివలింగానికి ఎడమ కుడి వైపు పెట్టు. ఆ తర్వాత ఒక్కసారి అష్టదిక్పాలకులకు నమస్కారం, నవగ్రహాలకు నమస్కారం అనుకో. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుంటే చెప్పుకో. లేదా నీకు తోచిన పువ్వులతోటో నీళ్లతోటో ఏదో ఒక దానితో శివుణ్ణి అర్చించు. అర్చన చేస్తున్నప్పుడు సారూప్యతాం స్మృత్వ, నేనే శివుడు అనుకో, ఈ శివుడిలో కలిసిపోవాలని నేను అనుకో, అంత భావనతో అర్చన చెయ్యి. నువ్వు ఎంతసేపు చేస్తే అంతసేపు చెయ్యి. ఇలా కొంతకాలం చేస్తే నీవు శివుడి అయిపోతావు. నీకు శివుడికి తేడా ఉండదు. అప్పుడు నువ్వు సదా శివోహం, సదా శివోహం, నేనే శివుణ్ణి అనే ఉపనిషద్ వాక్యస్వరూపుడు అయిపోతావు. ఈ అర్చన చేస్తున్న కాలంలో ధ్యానము, ఆవాహనము మొదలైన షోడశోపచారాలు కూడా అవకాశం ఉన్నవారు, సమయం ఉన్నవారు చేయాలి. సమయం ఉన్నవారండం కంటే సమయం చేసుకుని చేయండి అన్నారు. నేను కలియుగంలో ఉన్న ఈ హడావుడి మనుషుల్ని బట్టి కనీసం ధ్యానమన్నా చేయండి అంటున్నాను. మనలాంటి వాళ్ళకి కాస్త సమయం చిక్కితే, సమయాన్ని కేటాయించుకుంటే చక్కగా షోడశోపచారాలు, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఇలా అనుకుని చేయటం చాలా మంచిది. తెల్లని వస్త్రంతో నీరు వడకట్టి ఈ నీళ్లతో ఈశ్వరుణ్ణి భక్తితో అభిషేకం చేయటం ఉత్తమ మార్గం అట. శివుడికి జలధార అంటే చాలా ఇష్టం. జలధార ప్రియ శివ, శివుడికి అన్నిటికంటే నీటితో చేసే అభిషేకం అంటే ఇష్టం. ఈ నీళ్లు ఎలాంటి నీళ్ళు అయితే మంచిది, దేనివల్ల ఎక్కువ ఫలితం వస్తుందో చెప్పాడు స్వయముగా బ్రహ్మ, చెప్పాడు నారదునికి. కాబట్టి ప్రామాణికం ఇది. ఓ తెల్లని గుడ్డ ఒకటి, ఇలాంటి తెల్లని వస్త్రం తీసుకోండి. ఈ వస్త్రంలోంచి నీళ్లు పొయ్యండి. వస్త్ర గాళితం ఫిల్టర్ అవుతుందన్నమాట. తెల్లని వస్త్రంతో నీరు వడగట్టి ఈ వడగట్టిన నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఇక అంతకంటే మంచి ఫలితం మరొకటి లేదు పోమన్నారు. మళ్ళీ శ్లోకం చెబుతాను. శుద్ధీకృత్య యథాన్యాయం శతవస్త్రేణ సాధక, సాధకుడు శివుడి అనుగ్రహం పొందాలనుకున్నవాడు శివుణ్ణి జలంతో అభిషేకించాలి. ఆ జలం తెల్లబట్టతో వడగట్టబడినదై ఉండాలి. తెల్లని వస్త్రంతో నీళ్లు వడగడితే ఈ చెత్తంతా పైన తేలిపోతుంది, కిందకి దిగుతుంది నీరు. ఆ నీటితో ఈశ్వరుణ్ణి అభిషేకించాలి. ఈ వడగట్టడానికి వాడే గుడ్డ నువ్వెప్పుడూ కట్టుకోకూడదు. కేవలం వడగట్టడానికే ఒక తువ్వాలు, తెల్ల తువ్వాలు పెట్టేసుకో. మళ్ళీ ఐసర మధ్యాహ్నం శివుడికి వడగట్టే ఆ తర్వాత నువ్వు ఒంటికి పిడబెడితే అది ప్రమాదం. మనం వాడే వస్త్రములు పనికిరావు. ఆ వస్త్రం శాశ్వతంగా జలాన్ని వడగట్టడానికి వాడుకోవాలి. ఆ తర్వాత ఆ జలంతో ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. జలేన జలధారాంచ కల్పయేత్ పరమేశ్వరి. కొంతమంది భక్తులు వాళ్ళ వాళ్ళ అవకాశాన్ని బట్టి పైన ఒక జలధార పాత్ర పెట్టుకుంటారు. శివాలయాల్లో చూశారు కదా, ఒక పాత్ర ఉంటుంది, పాత్రకి సన్నని చిల్లు పెడతారు, దాని నిండా నీరు పోస్తారు, ఆ నీరు సన్నగా ధారగా శివలింగం మీద పడుతుంది. అలా ధారాపాత్ర ద్వారా శివుడికి అభిషేకం చేసినటువంటి వాడంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. అటువంటి వాడికి తక్షణం కామక్రోధాది శత్రుపీడ తొలగిస్తాడు. గురువుల ద్వారా మంత్రాన్ని ఉపదేశంగా పొందిన వాళ్ళు మంత్రాన్ని జపం చేసుకుంటూ చెయ్యండి. పంచాక్షరీ మంత్రము లేదా అదృష్టం పోన వాళ్ళు సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః ఈ విధమైన సద్యోజాతాది మంత్రాలతో కానీ అభిషేకం చేసుకుంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇది వేద మార్గంట, కర్తవ్య వేద మార్గేణ. ఈ వేద మార్గంలో పూజిస్తే చాలా మంచిది. వేద మార్గం తెలియదు అనుకుందాం, అంటే ఏ మంత్రమూ తెలియదు, కనీసం పంచాక్షరి మంత్రం కూడా తెలియదు. అప్పుడు నామభిర్వాథవా పునః నామములతో అయినా పూజించవచ్చు. ఈ శివనామాలు ఉన్నాయిగా, శివ, సాంబశివ, సదాశివ, పరమేశ్వర, పార్వతీ వల్లభ, ఇలాంటి నామములు నీకు ఏ నామాలు వస్తే ఆ నామాలు చదువుకుంటూ, ఇందాక చెప్పినట్టుగా తెల్ల వస్త్రంతో శుభ్రం చేయబడిన నీళ్లతో అభిషేకించి తుడిచి పువ్వులతో పూజించు. ఈశ్వరుడికి చందనం అంటే చాలా ఇష్టం. చందన చర్చిత చారు విలేపిత లింగస్వరూప అని ఆయనకు ఒక పెద్ద సమాసనం ఇచ్చారు. చందన గంధ విలేపిత లింగం అని తదికే స్తోత్రాలు రాశారు. చందనము గంధం అంటాడేటి మరి, చందనమన్నా గంధం అన్న ఒకటిగా అర్థం. చాలామందికి అనుమానం రావాలిగా, చందన గంధ విలేపిత లింగం అంటాడేటి వాడికి అన్న బుర్ర తక్కువ, అగ్నిప్పులో వాడాడంటే గంధము అంటే వాసన అని కూడా అర్థం. చందనగంధ విలేపిత లింగం, మంచి సువాసనతో కూడిన చందనం పూసి ఆనందించాలట మనం. గంధశబ్దమునకు చందనము అని కూడా అర్థం, గంధము అంటే వాసన సువాసన అని అర్థం అనమాట. దుర్గంధం అంటే ఏమిటి, దుర్వాసన అని అర్థం. ఇటువంటి భాష కొంచెం తెలిస్తే మీకే అర్థమైపోతుంది. దుర్గంధం వస్తోంది అంటే అక్కడ గంధశబ్దమేగా వాడాడు, ఇక్కడ గంధం అంటే వాసనేగా, దుర్గంధం అంటే చెడ్డ వాసన. కాబట్టి చందనగంధం అంటే మంచి సువాసనతో కూడినటువంటి చందనమును, అరగదీయగా వచ్చినటువంటి చందనమును ఈశ్వరుడికి పుయ్యాలి. పుష్పములు తాంబూలం మూడు మాత్రం ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువులు. ఒకటి చందనం, రెండు పుష్పం, మూడు తాంబూలం. ఈ మూడు ఆయనకి ఇస్తే అసలు మిగతా ఉపచారాలు చేయకపోయినా సంతోషిస్తాడు. మళ్ళీ చందనం అంటే ఎలాగో గంధం అని మీకు అర్థమైంది, అరగదీసిన గంధం. పుష్పాలను చూశారు, తాంబూలం విషయంలోనే అనుమానం లేకుండా రెండు మార్గాలు చెప్పారు. అందులో ఒకటి ఏమిటంటే పూగీఫలైశ్చ కర్పూరైహి నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం, తాంబూలమును ప్రతిగృహ్యతాం స్వీకరింతువుగాక, అంటే ఓ శివ తాంబూలం స్వీకరించు. ఇంతకీ తాంబూలం ఎలా ఉండాలి, పూగీఫలము అంటే వక్కలు ఉండాలి, తప్పనిసరిగా బహువచనం వాడారు కనుక మూడుకి తక్కువ కాకుండా ఉండాలి. పూగీ ఫలైహి అన్నాడు కానీ ఒకటి అనలేదు, ఫలైహి అనేది బహువచనానికి వాడతారు. చాలామంది రెండు వక్కలే పెడుతున్నారు, రెండు వక్కలు పెడితే తాంబూలానికి నిషిద్ధమట, బహువచనం వాడారు, మినిమం మూడు ఉండాలి. అసలు మంత్రంలోనే చెప్తారండి ఆ విషయం, మనకి తెలియట్లేదు కానీ పాదముల యొక్క ద్వంద్వం అంటే రెండు కాళ్ళు, కానీ అనేక పాదాలు అన్నప్పుడు అది లెక్కలేదనమాట. అంటే అది బహువచనం వాడితే మినిమం మూడు ఉండాలి అని అర్థం అనమాట. కాబట్టి మూడు వక్కలు ఉండవలను. ఆ తర్వాత ఏముండాలి అందులో, కర్పూరైహి కర్పూరపు ముక్కలు. ఇంత ఏం కర్పూరం, అది పచ్చ కర్పూరం సుమ, హారతి కర్పూరం కాదు. పచ్చ కర్పూరం ఘుమఘుమలాడుతూ ఉంటుంది, అది లడ్డూల్లో వాటిల్లో, ఇప్పుడు మనం తిరుపతిలో ప్రసాదానికి వెళ్ళాం అనుకోండి, ఆ లడ్డూలో ఒక సువాసన వస్తుంది, అది పచ్చకర్పూరం అనమాట. ఆ పచ్చకర్పూరం ఇంతింతి ముక్కలు చేసి అందులో వెయ్యాలి. ఆ తర్వాత నాగవల్లి దళైహి, నాగవల్లి దళము అంటే తమలపాకు. తమలపాకును చూడండి, అచ్చం పావు పడగలం ఉంటుందవునా, అందుకని తమలపాకుకి నాగవల్లి దళము అని పేరు అనమాట. ఆ తమలపాకులు కూడా బహువచనం, అంటే మూడు కంటే ఎక్కువ ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు, రెండు ఉంటే పనికిరావు. అందుకని నాగవల్లి దళైహి యుతం, నాగవల్లి దళములతో యుతము అంటే కూడినది. ముక్తాచూర్ణ సమాయుక్తం, ముక్త అంటే ముత్యములు. పూర్వం ముత్యాలు కాల్చి భస్మం చేసేవారు,
ముత్యముల భస్మముతో కూడినది, అటువంటి తాంబూలం స్వీకరించదవుగాక. అంటే తాంబూలంలో తమలపాకులు మూడుకు తక్కువ కాకుండా ఉండాలి, కొంచెం పచ్చకర్పూరం ఉండాలి, ముత్యముల భస్మం ఉండాలి, వక్కలు ఉండాలి, మూడుకు తక్కువ కాకుండా వక్కలు, అప్పుడు అది తాంబూలం. ఈ తాంబూలం ఈశ్వరుడికి ఇవ్వాలి. మా ఇంట్లో ముత్యాలు వేసుకోవడానికే లేవు. ముత్యాల భస్మం ఎక్కడి నుంచి వస్తుందండి బాబు? మనస్సు మాత్రం మంచి ముత్యం తప్ప మా దగ్గర ముత్యాలు లేవు అనుకున్న వాళ్ళ కోసం ఏం చెప్పారు? ముక్తాచూర్ణం అంటే సున్నం కూడా పెట్టండి అన్నారు. అప్పటి నుంచి అందరూ ముత్యాల భస్మం మానేసి అందరూ దేవుడికి కూడా ఒక అన్నం పెట్టి సున్నం వేయడం మొదలెట్టారు. కాకపోతే కొంచెం సున్నం, పచ్చకర్పూరం పెద్ద కష్టం కాదు, దొరుకుతుంది. ఇంకా తమలపాకులు, తమలపాకులు ఒకవేళ కర్మయోగం వల్ల దొరకకపోతే దాని స్థానంలో ఏ ఆకు పెట్టినా ఆయన స్వీకరిస్తాడ. వీలున్నంత వరకు తమలపాకులు అత్యావశ్యక స్థితిలో ఏదైనా ఒక పత్రం. ఒక్కలు కూడా మూడు దొరకకపోతే ఒక్క ఒక్కే దొరికింది అనుకుందాం, ముక్కలు ముక్కలు చేయమన్నాడు. దాన్ని ఒక్క ఒక్కని ముక్కలు చేస్తే ఎక్కువ ముక్కలు అవుతుందిగా, అప్పుడు అవి పూగి ఫలాలే అవుతాయి, బహువచనం అవుతుంది. అలా కూడా చేసి ఈశ్వరుడికి ఇవ్వచ్చు. అయ్యా మాకు చందనం లేదు, పువ్వులు దొరకవు, అపార్ట్మెంట్ అనే పేరుతో దిక్కుమాలిన కంపార్ట్మెంట్లో ఉంటున్నాం, మాకు పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి, చందనం అరగదీయలేము, తాంబూలం మేము వేసుకోవడానికే లేదు, ఇక దేవుడి శివుడికి ఏమి ఇస్తాం? అయినా శివుడికి పూజ చేయాలని ఉంది. ఈ చందనం తాంబూలం కర్పూరాలు ఇవన్నీ లేకపోయినా ఆయనకి పూజ చేయాలంటే ఏం చేయాలని కొంతమంది అడిగారు. అప్పుడు శివుడు ఏం చెప్పాడు? తాంబూలం మనసామయా విరచితం హృత్కల్పితాం గృహ్యతాం. మా హృదయంలోనే సంకల్పించి ఇస్తున్నాం, నా మనస్సులో తాంబూలం ఇస్తున్నాను, చందనం ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను అని మానసిక పూజ చేయొచ్చు. కాకపోతే ఇది కొంచెం స్థాయి కలిగిన వాడికి పనికి వస్తుంది అన్నమాట. నిజమైన భక్తి కలిగితే మానసికంగా శివుణ్ణి తప్ప మరొకరు ఎవరిని ఊహించుకోనివాడు మనఃపూజ చేయొచ్చండి, అన్నీ మనస్సులో ఇచ్చేయచ్చు అన్నమాట. అందుకే చాలా గొప్ప పూజ శివమానస పూజ. శివమానస పూజ స్తోత్రం చదివితే ఆహా అనిపిస్తున్నాడు. ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచారహ పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరహ స్తోత్రాణి సర్వాగిరహ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శివ నేను ఏం చేసినా అది నీ ఆరాధనం అన్నాడు. శంభో ఓ శివ తవ ఆరాధనం నీ ఆరాధనం. ఏమిటి ఆరాధనం? వరుసగా చెప్పాడనమాట. ఆత్మ త్వం, నా ఆత్మ నీవు, అంటే నాలో ఉన్న ఈ ప్రాణమే నీవు. ఇక నేను ఆలోచిస్తున్నానుగా, రకరకాల ఆలోచనలు నా బుద్ధితో చేసి ఆ పనులు చేస్తున్నాను. మనం ఏ పని చేయాలనో ఒక ఆలోచన చెయ్యాలి. ఈ మతి ఉందే ఈ బుద్ధి, గిరిజ పార్వతీదేవి నా బుద్ధి అనుకో, నా బుద్ధే పార్వతి, నా ప్రాణమే నువ్వు. ఇంకా సహచరా ప్రాణాహ, నా పంచప్రాణాలు ఉన్నాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఈ పంచప్రాణాలు సహచరులు అనుకో, నీ పరిజా పరివార జనం అనుకో. శరీరం గృహం, నా శరీరమే నీ ఇల్లు. గృహం అంటే ఇక్కడ శివుడి ఇల్లు అనమాట. శివ నా శరీరం, నీ శివాలయం, నీ మందిరం. శివాలయంలో మరి ఎవరెవరు ఉండాలి? శివుడు ఉండాలి, పార్వతి ఉండాలి, ప్రమథగణాలు ఉండాలి కదా. అందుకని నువ్వే నా ఆత్మ, నా ప్రాణమే ఈ శరీరం ఒక శివాలయం. ఇందులో నా ప్రాణం నా ఆత్మ శివుడు, నా బుద్ధి పార్వతి, నా పంచప్రాణాలు నీ ప్రమథగణాలు. సంచార పదయో ప్రదక్షిణ విధి, శివాలయంలో ప్రదక్షిణ చేస్తారుగా మీరు రోజును. మరి ఇప్పుడు శరీరమే శివాలయం అయితే ఇందులో ప్రదక్షిణ ఏమిటి? నా శరీరంతో నేను అటు ఇటు తిరుగుతున్నానుగా, వంట చేయడానికి తిరిగాను, పెంట చేయడానికి తిరిగాను, అటు ఇటు నిరంతరం తిరుగుతూనే ఉంటాం. అంటే కొంతమంది అంటే పెద్ద ఎక్కువ తిరగలేకపోవచ్చు, కానీ ఏదో సమయంలో ఎక్కడో చోట తిరుగుతాం కదా మనం. ఎలా ఏ వంకతో తిరిగినా నా కాళ్ళతో నేను తిరిగే తిరుగుడంతా నీ ప్రదక్షిణ. ఎంత అద్భుత భావన ఇది. పదయోహో సంచార, కాళ్ళతో తిరిగేటటువంటి తిరుగుడు నీ ఆలయంలో తిరిగే ప్రదక్షిణ విధి. స్తోత్రాణి సర్వాగ్రహ, గీహి అంటే శబ్దం, గిరహ మాటలు. మనం మాట్లాడే మాటల్ని సంస్కృతంలో గిరహ అంటారు. గిరహ అంటే వాక్కులు. సర్వాగిరహ, పొద్దుటి లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పోయేదాకా ఏవో మాటలు మాట్లాడుతూనే ఉంటాంగా. కొంతమంది ఇదిగా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు, ఇవాళ నేను వంకాయ కూర తిన్నాను, గురువుగారి కోసం బెండకాయ కూర చేశాను, వాడెవడి కోసం దొండకాయ కూర చేశాను, నిన్ను గురువుగారు ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, నువ్వు ఇవాళ గుళ్ళు అదేదో పులిహార చేశారు, ఇలా ఏదో వాగుతూనే ఉన్నాగా. ఇవన్నీ సర్వాగ్రహ. మనం పొద్దుటి నుంచి సాయంకాలం దాకా వాగే వాగుడంతా సర్వాగ్రహ అని పిలువబడుతుంది. ఇవేమిటిట మేము వాగే వాగుడు? స్తోత్రాన్ని, నీ స్తోత్రములు అనుకో, మేము మాట్లాడే మాటలన్నీ నీ స్తోత్రాలు. ఇంకా పూజాతే విషయోపభోగ రచన, విషయ ఉపభోగ రచన, వ్యసనములు కోసము, ఆనందం కోసము, కడుపు నిండడానికో, శరీర సుఖం కోసము ఏవో అనుభవిస్తున్నాం మేము. ఏమేమి అనుభవిస్తున్నాం వరుసగా? మనం ప్రొద్దుట్లు లేచాం, చక్కగా హాయిగా స్నానం చేసాం, అదొక ఆనందం కలుగుతుంది, మంచి బట్టలు కట్టుకున్నాం, ఇది విషయోపభోగ రచనే. మంచి ఇడ్లీలో పెసరట్టు ఉప్మాయో, పెసరట్టు ఉప్మాయో, మళ్ళీ అందులోకి వేరుశనగ గుళ్ళ చట్నీయో, జీడిపప్పు చట్నీయో, బోడిపప్పు చట్నీయో, ఏదో ఒకటి చేసుకు తింటున్నాం. మళ్ళీ మధ్య మధ్యలో పులిహార దలిహార జ్యూసులు ఐసులు ఒకటి కావు. ఇవన్నీ విషయ ఉపభోగ రచనలు. మేము అనుభవించే ఈ అనుభవాలన్నీ ఉన్నాయే నీ పూజ అనుకో. పొద్దుటి నుంచి మనం సాయంత్రం దాకా మన శరీర సౌఖ్యం కోసం ఆహారం తీసుకుంటున్నాం, బట్టలు కట్టుకుంటున్నాం, ఇవన్నీ ఆయన పూజలట. బట్టలు కట్టుకున్నా నీకే బట్ట కట్టామనుకో, తింటున్నా అది నీకు నైవేద్యం అనుకో. ఈ విధంగా మేము అనుభవించేవన్నీ నీ పూజ. ఇహ మహానుభావులు, ఇది గొప్ప మాట, ఇది అందరికీ అవసరమయ్యాయి. అందులో ఉపన్యాసంలో కొంతమందికి మరింత బాగా అవసరమయ్యాయి. కుర్చీలో అలా కూర్చోగానే ఘర్ అంటామే నిద్ర, సమాధి స్థితి. ఇది నిద్ర కాదు, మనకి తెలియట్లేదు కానీ వాడు అలా నిద్రపోతాడు అనుకుంటున్నాం, సమాధి స్థితి అనుకో ఇది అన్నాడు ఆయన. మహానుభావులు నాకు ఇప్పుడు ఇంతకాలానికి అర్థమైంది. కొంతమంది అలా కుర్చీలో కూర్చొని ఇలా అంటుంటే తెలియక నేను నిద్రపోయారనుకున్నాను, ఎంత అమాయకుండండి, అందుకే నన్ను ఇలా అందరూ ఆడుకుంటున్నారు. అది సమాధి స్థితి అట, నిద్ర సమాధి స్థితి. ఈ విధంగా యద్యత్ కర్మ కరోమి, యత్ యత్ కర్మ, ఏ ఏ పని, ఎత్ అంటే ఏ అన్నమాట, ఎత్ ఎత్ ఏదేది, నేను ఏ ఏ కర్మ పనులను కరోమి చేస్తున్నాను, అంటే నేను ఏ ఏ పనులు చేస్తున్నానో అవన్నీ కూడా తత్తత్ అఖిలం. ఖిలము అంటే కొంచెం, అఖిలం అంటే ఖిలం కాకుండా, శేషం లేకుండా, అంటే ఇంత పిసరు కూడా మినహాయింపు లేకుండా, రోజు నేను చేసే పనులేమీ విడిచిపెట్టకుండా చేస్తున్న పనులన్నీ కూడా శంభో ఓ శివ తవ ఆరాధన, నీ ఆరాధనే అనుకోమన్నాడు. ఎంత తెలివిగా శంకరాచార్యుల వారు నేను చేసేవన్నీ ఉపాసన అనుకోమన్నాడు ఆయన. అంటే కేవలం నాలుక చివరితో అనుకోవడం కాదు, మనస్ఫూర్తిగా నేను చేసేవన్నీ నీవే, నీ ఆరాధన అనుకో అని మనం భక్తితో సమర్పిస్తే సందేహం లేకుండా మనం చేసే పనులన్నీ ఉపాసనా మార్గం అవుతాయట. ఇది అద్వైతంలో పరాకాష్ఠ స్థితి అంటారు. శివ మానస పూజ అంత గొప్పదండి. కాకపోతే ఎక్కువ మంది ఏం చేస్తారన్నమాట, కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు సమర్పిస్తున్నారు, కానీ సుఖాలు పొందుతుంటే మాత్రం ఆనందంగా ఇదంతా నాదే అని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగా సుఖదుఖాలు సమస్త కార్యాలు అత్యంత భక్తితో ఆయనకే సమర్పించేస్తే, సర్వం మనస్ఫూర్తిగా సమర్పిస్తే అప్పటికి మనం చేసేది ఏమీ లేదు. మన నిద్ర, మన భోజనాలు, మన స్నానాలు, పానాలు ఇవన్నీ పరమేశ్వరుడికే వెళ్ళిపోతాయి. అప్పటికి మనకు పుణ్యము లేదు, పాపము లేదు. పుణ్యము పాపము రెండూ లేవు గనక శాశ్వత కైవల్యం పొందుతాం. అందుకని శివ మానస పూజ చాలా గొప్పది. ఇవేవి దొరకని వాడు మానసికంగా అన్నీ సమర్పించవచ్చు. దీనికి తత్వజ్ఞానం, దీనికే తత్వ పూజ అని పేరు. మామూలు తత్వ పూజ కదండి, సర్వమంగళ తత్వ పూజ అని పేరు. ఏ విధముగా అయినా సరే భగవంతుణ్ణి ఇలా పూజించాలి.